ఓం నమః శివాయ. హాయ్ పిల్లలు, లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, అగస్త్య మహర్షి రాముడితో ఒక స్టోరీ చెప్తున్నారు. అందులో ఒక దివ్య పురుషుడు విమానం నుంచి దిగి ఒక యువకుని శవాన్ని తిని మళ్ళీ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుండగా అగస్త్యుడు ఆపి, ఏంటి నీ కథ అని అడిగాడు కదా. సో అతను చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ, నేను ఇలాగ తినడానికి, ఒకవైపు ఏమో అంత సుఖాలు అనుభవించడానికి, ఇవన్నీ నా పూర్వ వృత్తాంతం వల్ల ఇవన్నీ లింక్డ్ అనమాట. సో ఆ స్టోరీ మీకు చెప్తాను, వినండి. సుదేవ మహారాజు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన విదర్భ దేశాన్ని పాలించేవాడు. ఆ సుదేవ మహారాజే నా తండ్రి. అతను 3 లోకాల్లో కూడా గొప్ప వీరుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నవాడు. ఆయనకి 2 భార్యలు. ఆ 2 భార్యలకి 2 కొడుకులు పుట్టారనమాట. అందులో నేను ఒకడిని. నా పేరు శ్వేతుడు. నాకంటే చిన్నవాడు ఉన్నాడు, వాడి పేరు సురధుడు. అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత, అంటే సుదేవ మహారాజు చనిపోయిన తర్వాత, ప్రజలు నన్ను విదర్భకు రాజుగా పట్టాభిషిక్తుని చేశారు. ఎందుకంటే నేను పెద్దవాడిని కదా, సో చేశారు. నేను కూడా చక్కగా ధర్మ మార్గంలో రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నాను. ప్రజలను ఎంతో బాగా రక్షించుకుంటూ న్యాయంగా చేస్తూ అలా 1000 సంవత్సరాలు గడిపాను. ఇలాగా జరుగుతూ ఉండగా మా జ్యోతిష్యులు ఉంటారు కదా, వాళ్ళు నా ఆయుష్ ఎంత ఏంటి అనేది చెప్పారు. నాకు మరణకాలం దగ్గరలో ఉందని నాకు తెలిసింది. సో నేనేం చేశాను, అడవులకు వచ్చేసానన్నమాట. నా తమ్ముడు సురధుడు ఉన్నాడు కదా, తనకి ఆ రాజ్యానికి ప్రభువుగా పట్టాభిషిక్తుడిని చేసేసి, ఇదిగో ఈ అరణ్యంలో ఈ సరస్సు దగ్గర తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి చేరాను నేను. అయితే ఈ అరణ్యంలో నేను చాలా కాలం తపస్సు చేశాను. ఎంతకాలం అంటే 3000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసి తర్వాత నా సూక్ష్మ శరీరంతో నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాను. అంటే ఆ బాడీ ఇక్కడ చనిపోయింది, నేను అలా వెళ్ళిపోయాను. అయితే బ్రహ్మలోకానికి చేరిన తర్వాత కూడా నాకు మామూలు మనుషుల్లాగా ఆకలి, దప్పిక ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆకలి, దాహం, అవన్నీ. మనకు ఆకలి దాహం ఉంటే మిగిలినవి ఎన్ని సుఖాలు ఇచ్చా, నీకు ఏసీ రూమ్లో కూర్చోబెట్టినా ఆకలి దాహం వేస్తే నువ్వు అవన్నీ కావాలనుకోవు కదా. సో తను అలా సుఖపడలేకపోతున్నాడు అక్కడ. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, నీ లోకంలో ఆకలి తప్పులు ఉండకూడదు కదా, నాకేంటి అవి విడిచిపెట్టట్లేదు, నేను ఎప్పుడు ఏం తప్పు చేశాను, ఎందుకు నాకు అసలు ఆహారం ఏంటో నువ్వే చెప్పు అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, శ్వేతుడా, నువ్వు కిందన నీ మనుష్య లోకంలో నీ బాడీ ఇంకా అక్కడ పడే ఉంది, దాని మాంసాన్ని నువ్వు ప్రతిరోజు తనివి తీరా తిను, అదే నీకు ఆహారం. ఎందుకో తెలుసా ఈ పనిష్మెంట్, నువ్వు తపస్సు చేస్తున్నప్పుడు తపస్సు మీదే నీ మనస్సు అంతా లగ్నమై ఉండాలి, కానీ దానికన్నా ఎక్కువగా నీ శరీరం పోషించుకోవడానికే నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించావు. అంటే అర్థం ఏంటి, తపస్సు చేస్తున్నప్పుడు నీ బాడీ మీద, దాని మీద నీకు ఎక్కువ శ్రద్ధ ఉండకూడదు, కానీ టైంకి అక్కడ ఆ చెట్టు ఎక్కానా, ఈ పండు తీసానా, తిన్నానా, హాయిగా కడుపు నింపుకున్నానా, వీటన్నిటి మీద నీ ఫోకస్ ఎక్కువైపోయింది, తపస్సు మీద ఎక్కువ ఫోకస్ లేదు. కాబట్టి ఇలా జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే, ఎన్నో ప్రాణులు ఆ ప్లేస్లో హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి అడవిలో, నీకు మాత్రం కొంచెం కూడా తృప్తి లేదు. ఎప్పుడు కూడా మనిషికి తృప్తి ఉండాలి. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి, మనకి ఏది ఉంటే దాంతో తృప్తి పడడం అనేది నేర్చుకోవాలి. తృప్తి లేకపోతే ఈ లోకంలోనే సుఖం ఉండదు, చచ్చిపోయి కూడా సుఖం ఉండదు. సో నీకెప్పుడు తృప్తి లేదు, కాబట్టి అదొకటి నువ్వు చేసిన తప్పు. రెండోది, ఇంతకుముందు ఎవరైనా ఇలా భిక్షాటం చేస్తూ, కొంతమంది యతీశ్వరులు అలాంటి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఎవరు వచ్చినా నువ్వు భిక్ష పెట్టలేదు. అలాగే దేవతలకు కానీ, పితృదేవతలకు కానీ, అతిథులకు కానీ నువ్వెప్పుడు దానం చేయలేదు, ఏకాగ్రత లేని తపస్సు చేసావు. ఇవన్నిటి వల్ల ఏంటంటే, తపస్సు అయితే చేసావు, దానివల్ల నీకు స్వర్గం వచ్చింది, కానీ నీకు ఈ ఆకలి దప్పుల బాధ అనేది తీరలేదు. కాబట్టి నీకు ఇప్పుడు ప్రతిసారి ఆకలి తీరాలంటే కిందకి వెళ్ళాలి, నీ శరీరాన్ని నువ్వే తినాలి, అదే అనమాట నీకు పనిష్మెంట్. నీకు కొన్నాళ్ళకి మహాపురుషుడైన అగస్త్య మహర్షి ఈ అడవిలో అడుగు పెడతారు, అప్పుడు నీకు ఈ పాపం నుంచి విముక్తి లభిస్తుంది, అంతవరకు నిన్ను ఇంకెవ్వరూ ఏమీ సేవ్ చేయలేరు అని చెప్పాడనమాట. ఇప్పుడు ఈ దివ్య పురుషుడు ఈ విషయం అంతా చెప్పి, నేను బ్రహ్మదేవుడు అది విని, బ్రహ్మదేవుడు నాకు అది చెప్పాక, నేను ఇది విన్నాక ఆఖరికి నా బాడీని నేనే ఆహారంగా రోజు తింటున్నాను, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ శవాన్ని తింటున్నా, ఇదేమాత్రం తరగదు, కానీ అలా నాకు కడుపు నిండుతుంది, మరేం చేస్తాను. కాబట్టి ఈ పాపాన్ నుంచి నాకు కొంచెం విముక్తి కలిగించండి స్వామి. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది మీరే అగస్త్య మహర్షి అని. దయచేసి నాకు మీరు హెల్ప్ చేయండి. ఇదిగో ఈ దివ్యమైన ఆభరణాన్ని మీకు ఇస్తున్నాను. అదే కాకుండా వస్త్రాలు, ధనము, భక్ష్యం, భోజనం, అన్ని నగలు అన్నీ మీకు ఇస్తాను. దీని ద్వారా తనివి తీరినట్టుగా అన్నీ మీకు ఇస్తాను. మీరు నాకు అనుగ్రహించి కొంచెం నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయండి అని అన్నాడు. సరే, అతని బాధ చూసిన తర్వాత అతని దగ్గర నేను ఈ ఆభరణాన్ని తీసుకున్నాను. నేను తీసుకున్న వెంటనే అతని శవం అక్కడి నుంచి మాయమైపోయిందనమాట. దాంతో ఆ దివ్య పురుషుడు ఎంతో సంతోషపడ్డాడు. సంతోషపడి హ్యాపీగా అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అతని ఆ వస్తువుని ఇతను యాక్సెప్ట్ చేస్తేనే అతనికి ఆ పాపం పోతుంది అనమాట. అందుకని యాక్సెప్ట్ చేశాడు. సో అలా అతను అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ఇచ్చిన ఆభరణమే నేను మీకు ఇప్పుడు ఇచ్చాను రామా అని చెప్పాడు. సో ఒక డౌట్ తీరింది, కానీ రాముడు క్వశ్చన్ బ్యాంక్లో చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు అనమాట, ఇంత ఘోరమైన అడవిలో అసలు ఆ విదర్భరాజు అంటే అశ్వేతుడు ఉన్నాడు కదా, అతను తపస్సు చేసిన ప్లేస్లో మృగాలు పక్షులు ఏవీ లేకుండా ఉండడానికి కారణం ఏంటి, అసలు అలాంటి అరణ్యంలోకి తను ఎందుకు ప్రవేశించాడు, ఈ విషయాలు ఏంటో కూడా చెప్పరా అని అడిగాడు. ఇప్పుడు మళ్ళీ అగస్త్యుడు చెప్తున్నాడు, పూర్వం కృతయుగంలో మనువు అని ఒక మహారాజు ఉన్నాడు. అతను రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉండేవాడు. అతని కొడుకు ఇక్ష్వాకు, అతనే ఇప్పుడు వీళ్ళ వంశానికి హెడ్, మనం అనుకుంటాం కదా ఇక్ష్వాకు వంశం అంటాం కదా, అదే అనమాట. సో మనువు కొడుకు ఇక్ష్వాకు, అతనే మీ వంశం మొత్తాన్ని వృద్ధిపరిచినవాడు. అయితే ఇక్ష్వాకుని రాజుగా చేసిన తర్వాత అతనికి అన్ని మంచి చెడ్డలు అన్నీ నేర్పించి అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈయనున్నాడు కదా మనువు, తనేమో యోగ మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఇక్ష్వాకు ఎక్కువ మంది పిల్లలు పుట్టడం ఎలాగా, పుత్ర సంతానం ఎలా కలగాలి, ఎందుకు వంశాన్ని అభివృద్ధి చేయమని తండ్రి చెప్పాడు. ఫస్ట్ వాళ్ళు కదా, ఇప్పుడంటే పాపులేషన్ ఎక్కువైపోయి బాబోయ్ జనం ఎక్కువైపోయారు, పిల్లలు ఉద్రా బాబు అనే స్టేజ్ ఇప్పుడొచ్చింది. ఇది మనం మాట్లాడుకుంటుంది కృతయుగంలో, అంటే అన్ని యుగాలు మహాయుగం స్టార్ట్ అవుతున్నప్పుడు అనమాట. సో మనుషులు ఉండరు కదా, వీళ్ళే అలా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నాక వాళ్ళకు పుట్టాక పిల్లలు, మళ్ళీ వాళ్ళు పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు పుట్టి అలా వాళ్ళు వంశాన్ని అంతటినీ డెవలప్ చేయాలన్నమాట. కాబట్టి పుత్ర సంతానం పెరగడం ఎలాగని ఆలోచించి ఆయన ఎన్నో యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఇలాంటి మంచి పనులు చేసి 100 మంది కొడుకులను పొందాడు ఆయన. అందరూ చాలా గొప్ప తేజస్ సంపన్నులు, గొప్పవాళ్ళు. కానీ అందులో ఆఖరి వాడు చాలా మూర్ఖుడు, చదువు సంధ్యలు ఏమీ రాలేదు, పెద్దలంటే గౌరవం లేదు ఇలాంటి వాడు అనమాట. సో ఇక్ష్వాకు అబ్జర్వ్ చేశాడు, ఇతను ఫ్యూచర్లో దండనార్హుడు, అంటే దండన అంటే పనిష్మెంట్, పనిష్మెంట్లకు అర్హుడు, ఎప్పుడు పనిష్మెంట్స్ ఏదో రకంగా పొందేవాడే వీడు, వీడి మెంటాలిటీకి అని వాడికి పేరే అది పెట్టాడు, దండుడు అని పేరు పెట్టాడు అనమాట. సో దానికి తగినట్లుగా ఇతను ఈ దగ్గరలో ఉండకూడదని బాగా ఆలోచించి ఘోరమైన ప్లేస్ ఏదో ఒకటి వీడికి ఇవ్వాలని ఆలోచించి ఇదిగో వింధ్య పర్వతానికి శైవల పర్వతానికి మధ్యలో ఉన్న ప్లేస్కి అతన్ని రాజును చేశాడు. సో ఆ పర్వత ప్రదేశానికి దండుడు రాజు అయ్యాడు. అతను అక్కడే తన క్యాపిటల్ని నిర్మించుకున్నాడు అనమాట. అక్కడ మధుమంతమ అని ఒక నగరం నిర్మించి దాని అందులో ఉంటున్నాడు. తనకి శుక్రాచార్యుడిని పురోహితుడిగా పెట్టుకున్నాడు. అయితే ఈ దండుడు ఆ పురోహితుడి సాయంతో చక్కగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. హ్యాపీగా పురప్రజలందరినీ బాగానే చూసుకుంటున్నాడు, బాగా జరుగుతుంది. ఇలా ఉండగా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి శుక్రాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం చూసాం కదా వశిష్ఠుడు కూడా వచ్చి అయోధ్య నగరంలో ఉండడు, వేరే అడవులో ఆశ్రమంలో ఉంటాడు. అవసరమైనప్పుడే అయోధ్యకు వస్తూ ఉంటాడు, లేదా వీళ్ళే అటు వెళ్తూ ఉంటారు. అలాగే శుక్రాచార్యుడు కూడా వేరేగా ఎక్కడో తన ఆశ్రమాన్ని కట్టుకొని అక్కడ ఉంటున్నాడు అనమాట. అయితే అక్కడికి వీడు వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతూ ఉండడం చూశాడు, శుక్రాచార్యుడి కూతురు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసిన వెంటనే వీడు రావణాసుడు అంటాడే కదా, ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి నాదే అయిపోవాలి అని కోరుకునే టైపు. అయితే ఆ అమ్మాయి అంది, నేను మీ శుక్రాచార్యుడి కూతుర్ని, గురువుదేవుల కూతురు అంటే నీకు చెల్లెలతో సమానం, నువ్వు నా గురించి ఇలా ఆలోచించకూడదు అని చెప్పినా వాడు ఒప్పుకోడు అనమాట. ఆ అమ్మాయి పేరు అరజ. అయితే ఆ అరజని అల్లరి పెట్టడం మొదలుపెట్టాడు. ఈలోగా శుక్రాచార్యుడికి వాళ్ళ శిష్యులు వెళ్ళి ఇలా చెప్పారనమాట, ఈ మహారాజు ఇలా చేస్తున్నాడని. ఆయన వచ్చాడు, ఆయనకి ఈలోగా ఆవాడు వెళ్ళిపోయాడు, ఈయన వస్తున్నాడు కదా ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఈయనకి చాలా కోపం వచ్చింది, ఎంత పని చేస్తాడని చెప్పి వెంటనే ఆయనకి విపరీతమైన కోపంతో శాపవాకులు విడిచిపెట్టాడనమాట. ఇలాంటి పాపకార్యాన్ని చేసిన ఇలాంటి వాడు ఈ రాజు తన కింద ఉన్న సైన్యం, తన దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం వాహనాలు అందరూ కలిసి ఇక్కడి నుంచి 7 రోజుల్లో మొత్తం చచ్చిపోతారు. ఇంద్రుడు ఆ దేశానికి 100 యోజనాల దూరం వరకు కూడా దుమ్ముల్ని వర్షింపజేసి మొత్తం ధ్వంసం చేసేయాలి రాజధాని. మొత్తం అక్కడ ఉన్న చరాచర ప్రాణులన్నీ కూడా ఆ దుమ్ముల వర్షం తాలూకు ధాటికి పూర్తిగా నాశనం అయిపోతాయి అని చెప్పి చెప్పాడు. ఇక్కడి నుంచి 7 రోజుల పాటు వర్షం ఖచ్చితంగా కంటిన్యూస్గా పడుతుంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఆశ్రమవాసులకు చెప్పాడు. ఆశ్రమవాసులారంటే తన శిష్యులు వీళ్ళందరికీ, మీరు అదిగో ఆ దండ్రు దేశం చుట్టుపక్కల ఎక్కడా ఉండకండి, ఆ పొలిమేరల్లో కూడా ఉండకుండా పూర్తిగా బయటకు వచ్చేయండి అని చెప్పాడు. చెప్పిన వెంటనే వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఆ రాజ్యం అవుట్స్కర్ట్స్లో కూడా లేకుండా పూర్తిగా బయటకు వచ్చేసి అక్కడ ఉంటున్నారు. ఉంటున్నాక ఇప్పుడు తన కూతురు అరజ ఉంది కదా, తనతో అంటున్నాడు, ఇప్పుడు నువ్వు చక్కగా మనసు పాడైపోయింది కాబట్టి చక్కగా దైవ ధ్యానంలో ఉంటూ ఇక్కడే నివసించు. ఇక్కడ ఈ సరస్సు ఉంది కదా, ఈ సరస్సు చుట్టుపక్కల వరకు కూడా చక్కగా మంచి వాటర్ ఉంటుంది నీకు ఈ సరస్సులో, చుట్టుపక్కల మంచి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, నా అనుగ్రహం ఎప్పుడూ నీకు ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి పక్షులు హ్యాపీగా ఉంటాయి, ఈ చుట్టుపక్కల ఉన్న రకరకాల పక్షులు అవన్నీ కూడా నైట్ అయ్యేసరికి నీకు తోడుగా ఉండడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటాయి, ఆ దుమ్ముల వర్షం వాటి వల్ల నీకేమీ అవ్వదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ అని చెప్తే ఆ అమ్మాయి సరే అని చెప్పి తను అక్కడ ఉండిపోయిందనమాట. ఆయన మాత్రం తన నివాసాన్ని వేరే చోటికి మార్చుకొని వెళ్ళిపోయాడు అక్కడ ఉండకుండా, కూతురు మాత్రమే ఇక్కడ ఉంది. సో అతను శుక్రాచార్యుడు చెప్పించిన దాని ప్రకారం ఆ దండున్ రాజ్యం 7 రోజుల్లో మొత్తం భస్మం అయిపోయింది. ఇదంతా ఇలా అరణ్యంగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని దండు పాలించాడు కాబట్టి దండకారణ్యం అని దీన్ని అన్నారు. ఇక్కడి నుంచి తపస్సు చేసుకునే వాళ్ళందరూ కొంచెం వేరే ప్లేస్కి వెళ్ళిపోయారనుకున్నాం కదా, దాన్ని జనస్థానం అంటారు. ఇది దండకారణ్యం. ఈ దండకారణ్యానికే కదా వచ్చి 14 ఏళ్ళ పాటు వనవాసం చేసాడు రాముడు. సో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పాడు ఇప్పుడు అగస్త్యుడు. సో ఈ వివరాలన్నీ విన్నావు కదా, సంధ్యోపాసనకి టైం అవుతుంది పద అని చెప్పాడు. సో వాళ్ళు ఎక్కడున్నా చూడండి, మీరు రాముడైనా సరే మిగతా వాళ్ళైనా సరే ఎక్కడైనా వాళ్ళు ఎక్కడున్నా ఆ టైంకి చేయాల్సిన పూజ మిగతా కార్యక్రమాలు కంపల్సరీగా చేస్తారనమాట. సో సంధ్యావందనం అన్నీ చేసేసాడు. చేసిన తర్వాత ఆశ్రమంలో చక్కగా ఆయనకి మంచి కందమూల ఫలాలు, మంచి ఆరోగ్యమైన కూరగాయలు, ఇలాంటి మంచి మంచి ఫుడ్తో చక్కగా భోజనం పెట్టారు. తృప్తిగా భుజించి ఆ రాత్రి అక్కడే గడిపాడు ఆయన. సో పొద్దున్న లేచి మళ్ళీ పొద్దున్న చేయాల్సిన సంధ్యోపాసన ఈ మిగతా కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకొని అగస్త్యుడి దగ్గర పర్మిషన్ తీసుకొని అయోధ్య నగరానికి బయలుదేరుతున్నాడు. సో మధ్యాహ్నం వేళకి అయోధ్య నగరానికి చేరాడు. చేరిన తర్వాత పుష్పక విమానానికి మళ్ళీ పంపించేశాడు అనమాట, పర్మిషన్ ఇచ్చాడు వెళ్ళిపోమని చెప్పి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ద్వారపాలకుడికి చెప్పాడు, లక్ష్మణుణ్ణి భరతుణ్ణి వెంటనే ఇక్కడికి తీసుకురా, నేను వచ్చానన్న వివరం వాళ్ళకి చెప్పేసి వెంటనే ఇక్కడికి తీసుకురా అని పంపించాడు. వాళ్ళు వచ్చాక చెప్తున్నాడు, నేను మాటిచ్చిన ప్రకారంగా ఆ బ్రాహ్మణుడి కొడుకు మళ్ళీ బ్రతికిపోయాడు కదా, ఇదిగో అక్కడ జరిగిన విషయాలన్నీ ఇవి అని చెప్పి, క్షత్రియ ధర్మం ప్రకారం నేను రాజసూయ యాగం చెయ్యాలనుకుంటున్నాను, దానివల్ల ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి నేను అది చెయ్యాలనుకుంటున్నాను, మీ ఇద్దరు ఉద్దేశాలు ఏంటో కూడా చెప్పండి అని అడిగాడు. చెప్పిన వెంటనే భరతుడు అన్నాడు, మహారాజా నువ్వు చాలా గొప్పవాడివి, ఈ భూమండలం అంతా నీ కంట్రోల్లోనే ఉంది, ఇప్పుడు రాజసూయ యాగం ఏంటంటే ఒక్కో రాజుని అలా డిఫీట్ చేసుకుంటూ వెళ్తారనమాట, ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగి తెలియ అయితే వాళ్ళకి లొంగిపోవాలి లేదా వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని డిఫీట్ చేసుకుంటూ అలా వెళ్తారనమాట. సో నీకు ఆల్రెడీ భూమండలం అంతా నీ కంట్రోల్లోనే ఉంది, నువ్వు ఇంత ధర్మాత్ముడివి, నీకు ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, నువ్వు ఎందుకు చేయాలి రాజసూయ యాగం, ఇవన్నింటి కోసమే కదా చేస్తారు జనరల్గా, నీకు అవన్నీ ఉన్నాయి, అలాంటివి నువ్వు మళ్ళీ ఇది చేయడం దీనివల్ల మళ్ళీ ఎన్నో రాజవంశాలకి మళ్ళీ ప్రాబ్లం రావచ్చు, నువ్వు అవన్నీ చేయడం అనవసరం కదా అని అన్నాడు. అన్న వెంటనే రాముడు, నేను చెప్పాను కదా జరగాలి అనే మెంటాలిటీ ఉన్నవాడు కాదు, మంచి ఎవరు చెప్పినా వింటాడు కాబట్టి భరతుడు చెప్పింది కరెక్టే అని తనకు అనిపించింది. వెంటనే అన్నాడు, భరత నువ్వు చెప్తే నాకు నిజమే అనిపిస్తుంది, కరెక్టే
మనకెందుకు రాదు సూయాగం, నాకు నిజమే అనిపిస్తుంది, వద్దులే మరి మనం చెయ్యొద్దులే. మంచి చెప్పినప్పుడు మనకన్నా చిన్నవాళ్ళు చెప్పినా వినాలి, నువ్వు నాకన్నా చిన్నవాడివైనా మంచి చెప్పావు కాబట్టి నేను అది ఫాలో అవుతాను అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య మనం అశ్వమేధ యాగాన్ని ఎందుకు చేయకూడదు? బ్రహ్మహత్య పాతకం ఉన్నవాడైనా సరే అశ్వమేధ యాగం చేస్తే ఆ పాపం పోతుందంటారు కదా, అలాంటప్పుడు అది మనం ఎందుకు చేయకూడదు, అది మనం చేద్దాం చక్కగా అని అన్నాడు. లక్ష్మణుడు ఇప్పుడు స్టోరీ చెప్తున్నాడు అన్నమాట. ఒకప్పుడు దేవతలు రాక్షసులు కూడా కలిసిమెలిసి ఉండేవారంట. అప్పుడు వృత్రుడు అని ఒకడు, ఒక రాక్షసుడు, అందరికీ ఇష్టం అతనంటే. అతను 300 యోజనాల పొడవు, అంత హైట్ అనమాట అతను, 100 యోజనాలు లావు. వృత్రాసురుడు అతను, వృత్రుడు, అసురుడు కాబట్టి వృత్రాసురుడు అతను ఉండేవాడు. అందరికీ ఆయనంటే ఇష్టమే. ఈ 3 లోకాల్లో కూడా తిరుగుతూ ఉండేవాడు అతను. అతను ఏంటంటే చాలా మంచి బుద్ధి కలిగిన వాడు, చక్కగా రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. అతనున్న ప్లేస్లో చక్కగా కందమూలాలు, పువ్వులు, పాడి పంటలు దేనికి ఏ లోటు లేకుండా చక్కగా ఉండేది, అంత బాగా హ్యాపీగా ఉండేవాడు. అయితే తను ఇవన్నీ క్షణికమైనవి, ఈ సుఖాలన్నీ కూడా ఇది కాదు, నేను చక్కగా తపస్సు చేసుకొని హ్యాపీగా దానిలో ఆనందాన్ని వెతుక్కోవాలన్న ఉద్దేశంతో వెంటనే తన పెద్ద కొడుకు మధురుడు ఉన్నాడు, ఆ మధురుడికి ఈ రాజ్యం అంతా అప్పగించాడు. నేను వచ్చే వరకు ఇది నువ్వు చూసుకున్నాను. అతనేమో ఉగ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఆ తపస్సు ప్రభావం వల్ల దేవతలందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. ఇదేంటి, ఎవరు ఎంత గొప్ప తపస్సు చేసినా ఇంద్రుడికే కదా ఫస్ట్ టెన్షన్ వస్తుంది. మహావిష్ణు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ప్రభు ఏంటి వృత్రాసురుడు తన తపస్సు వల్ల అసలు మొత్తం లోకాలన్నింటినీ కూడా భయకంపితుల్ని చేసేస్తున్నాడు, అతను చాలా బలవంతుడు, మంచి ధర్మాత్ముడు కాబట్టి అతన్ని నేనేమి శాసించలేను, కానీ ఈ రాజు రాక్షస రాజు కదా, అతను ఇంకా తపస్సు ఇలాగే కొనసాగిస్తే మాత్రం ఈ లోకాలు ఉన్నంత వరకు మేము కూడా అతని కంట్రోల్లోనే ఉండాలి, అది అంత కరెక్ట్ కాదు కదా, మరి నువ్వు చూడు, నువ్వే ఏదో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంద్రుడు వాళ్ళ పదవులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి, ఇంకొకడు ఎవడో వచ్చి మరీ స్ట్రాంగ్ అయిపోయాడు అనుకో, వీళ్ళని కూడా వాడే కంట్రోల్ చేసేస్తాడు, అది కరెక్ట్ కాదు కదా, అందుకని విష్ణువుని ఆశ్రయించాడు ఇంద్రుడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ దేవతలందరికీ చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా అతను చాలా మంచివాడు, మంచి భక్తి ప్రపత్తులు కలిగిన వాడు కాబట్టి అతని పట్ల నేను ప్రసన్నతతో ఉన్నాను ఇంతకాలం, ఎప్పుడు నేను ఆయన్ని చంపాలని కూడా ఆలోచించలేదు. కానీ మరి మీ అందరు సుఖశాంతులతో ఉండాలంటే ఇప్పుడు ఇంకా అతన్ని చంపాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను మీకు ఐడియా చెప్తాను, వినండి. నా తేజస్సుని 3 భాగాలుగా విభజిస్తాను, ఒక పార్ట్ ఇంద్రుడికి ఇస్తాను, ఆ తేజస్సుతో ఇంద్రుడు వృత్రాసురుడిని చంపగలుగుతాడు, 2వ తేజస్సుని అంటే 2వ పార్ట్ని వజ్రాయుధంలో ప్రవేశింపజేస్తాను, ఆ వజ్రాయుధంతోనే చంపాలి కాబట్టి, 3వ దాన్ని భూమి మీద విడిచిపెడతాను. ఎందుకు అంటే ఇప్పుడు వృత్రాసురుడిని చంపిన తర్వాత అంత పెద్ద బాడీ వచ్చి భూమి మీద పెడితే భూమికి అసలు భరించే శక్తి కావాలి కాబట్టి 3 పార్ట్స్ చేసి, ఒకటి ఇంద్రుడికి, ఒకటి వజ్రాయుధానికి, ఒకటి భూమికి ఇస్తాను అని విష్ణుమూర్తి చెప్పారు. సో వృత్రాసురుడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి వీళ్ళందరూ వెళ్ళారు, అతన్ని చూస్తేనే భయపడిపోయారు. అయినా సరే వెంటనే ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకొని తన తల మీద గట్టిగా కొట్టాడు అనమాట ఆ వజ్రాయుధంతో. కొట్టిన వెంటనే భయంకరమైన తేజస్సు ఇలా విరజమ్ముతుంది, అంత దీనిగా ఉన్నాడు ఆ మనిషి, ఆ శిరస్సు ఇలా నేల మీద పడిపోయింది. ఇంద్రుడికి కూడా చాలా కష్టంగా అనిపించింది, ఎందుకంటే తన మానాన తన తపస్సు చేసుకుంటున్నవాడు, ధర్మాత్ముడు, ఎవరికీ ఏ హాని చెయ్యలేదు, కానీ ఇతని తేజస్సు ఓవర్ అయిపోతే మనకు కష్టం అన్న ఉద్దేశంతో చంపాల్సి వచ్చింది. సో అది బ్రహ్మహత్యే కదా, ఏంటి నేను ఇలా చేశాను, దానివల్ల నాకు బ్రహ్మహత్య పాపం పాతకం చుట్టుకుంటుందేమో అని ఇంద్రుడు కూడా భయపడిపోయాడు అనమాట. సో అక్కడి నుంచి ఏంటంటే ఈ బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడిని వెంటాడుతుంది. ఆయన ఆ ప్లేస్ నుంచి పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నాడు తను తాను రక్షించుకోవడానికి, అయినా కూడా అది వెంటపడి వెంటపడి తన బాడీ అంతా ఆవరించేసింది. ఇంద్రుడి బాడీకి విపరీతమైన దుఃఖం కలిగింది. ఇప్పుడు దానిలోంచి ఆయన ఎలా బయటపడ్డాడు ఏంటని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సరేనా పిల్లలు, బాయ్. హాయ్ పిల్లలు, నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే భాగవతం పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేశాను, దాని లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది కూడా వినండి, అది కూడా ఎక్స్క్లూజివ్గా చిల్డ్రన్ కోసమే చేశాను. ఓకేనా? బాయ్ పిల్లలు.